ఆధ్యాత్మికతలో సాత్వికమైనటువంటి సాధనాత్మకమైనటువంటి పద్ధతులు, తంత్ర పద్ధతులు, ఈ రెండు పద్ధతుల గురించి మనం చెప్పుకుంటూ ఉండి కాలక్రమేణా తాంత్రిక పద్ధతులు చిన్న చూపు చూడబట్టమే కాకుండా అవి అనవసరం అనేటువంటి ఒక తప్పుడు అవగాహన ఏర్పడింది. బ్లేడ్ ఉంది, గడ్డం గీసుకోవచ్చు, అవసరమైనటువంటి వాటిని మంచి వాటి కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా వేళ్లు తెగ్గొట్టుకోవచ్చు, లేదా ఇంకొకటి జేబులు కత్తిరించుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. అది బ్లేడ్ తప్పు కాదు, అది ఉపయోగించుకునేవాడి తప్పు. అలాగే తంత్రశాస్త్రము కూడా ఉపయోగించుకోవటంలో తప్పు వల్ల అనర్థాలకి దారితీస్తుంది తప్ప, మామూలు ప్రకారంగా అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పొందటానికి కావలసినటువంటి పరిస్థితులకు దాన్ని ఉపయోగించుకుంటే అది మిగతా సాధనల కంటే కూడా చాలా తొందరగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇందువల్ల మిగతా సాధనాత్మక విధానాలలో లక్ష్యం పొందిన తర్వాత కానీ మన సాధన యొక్క సాఫల్యం ఎంతవరకు వచ్చిందో తెలియదు, రిజల్ట్స్ వస్తే తప్ప తెలియవు మనకి. కానీ తాంత్రిక పద్ధతిలో సర్వమైనటువంటి అవగాహనతో కనుక సాధనలు చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు మనం ఏ స్థాయిలో జీవిస్తున్నామో అర్థమవుతుంది. తంత్రశాస్త్రము మూడు రకాలైనటువంటి సాధకుల గురించి చెప్తుంది. ఒకటి పశువు. పశువు అంటే ఏంటన్నమాట, కోరికలకు బానిసై, కోరికలు ఎటువైపు మనని తీసుకెళ్తే అటువైపు వెళ్తూ, ఆ కోరిక తీరకపోతే బాధపడుతూ, కోరిక తీరితే ఆనందిస్తూ, ఈ విధమైనటువంటి జీవితం. దాన్నే మనము నవనాథ చక్రములో మానవోఘాన్నం, రెండు రాశిక రంధ్రాలు పాయువు, ఈ విధమైనటువంటి జీవితము పశుప్రాయమైనటువంటి జీవితముతో కూడా శ్రీచక్ర సాధన చేయవచ్చు. అంచేతే శ్రీచక్ర సాధనలో తంత్ర సాధనలో ఇటువంటి స్థాయి వ్యక్తులను పశు స్థాయి వ్యక్తులు అన్నారు. పశువు అంటే మనం అనుకునేటటువంటి పశువు కాదు, పాశ్యముతో బంధింపబడేది పశువు. దేన్నైతే మీరు కట్టేస్తారో దాన్ని పశువు అంటాం. జంతువుల్ని ఏదైనా మనం పెంచుకోవాలి, అది చేసుకోవాలంటే మీరు కట్టక తప్పదు. ఆఖరికి పిట్టల్ని కూడా మీరు పంజరంలో కడతారు, ఎక్కడో అక్కడ కడతాను దాన్ని. అది పశువు అంటే పాశాన్ని ఉపయోగిస్తాం కనుక. ఇక్కడ మనం దేంతో బంధింపబడ్డాం? కోరికలతో బంధింపబడ్డాం అనే తప్ప పశువులని కాదు అర్థం. అక్కడ కోరికల యొక్క దానికి బానిసైపోయి చేయవలసినటువంటి పనులు చేయకుండా కోరికల కోసం ఏం చేయాలో అది చేస్తూ ఉండి చివరకేమవుతుంది, కాలము వ్యతీతం అయిపోతుంది. శరీరము తన యొక్క ధర్మానుసారము 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతుంది. బతికిన తర్వాత మళ్ళా ఆ పాశముతోనే వాడు చనిపోతూ ఉంటాడు. నాసికా రంధ్రాలు ఉపస్థ యానస్ మల విసర్జన ద్వారం ఇక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు. ఇక్కడ తిరుగుతున్నటువంటి వాడు కూడా మన నవనాద చక్రంలో ఉన్నటువంటి రెండు ముక్కులు పాయువు అనేటటువంటి త్రికోణాన్ని కనుక గుర్తుంచుకు జీవిస్తే వాడు చేయవలసిన పనేం లేదు. ఒక త్రికోణం ఏర్పడింది. ఈ త్రికోణం అంటే కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ గీసినట్టు మన శరీరంలో కరెక్ట్ గా యాంగిల్స్ ఉండవు. ఎలక్ట్రిక్ సర్కిట్స్ పుస్తకాలు చదువుతున్న వాళ్ళే తెలుస్తుంది, ఎంతో అందంగా ఉంటుంది సర్కిట్ అక్కడ చూస్తే కాగితం మీద. కానీ తీగలు అలా ఉండవు, తీగలు అసలు స్ట్రైట్ లైన్ ఉండే ఉండవు. అలాగే ఎలక్ట్రానిక్ ప్లగ్ పాయింట్ కనుక చూసుకుని దాన్ని తలకిందులుగా పెట్టుకున్నాం అనుకోండి, ఈ రెండు ముక్కులు పాయువు మల విసర్జన ద్వారం యొక్క అద్భుతమైనటువంటి సామ్యం మనకు కనిపిస్తుంది. ఏమొస్తుంది? ప్రకృతిలోంచి, ఏ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుంచో ఎక్కడి నుంచో అత్యంత అధికమైనటువంటి విద్యుత్ శక్తి స్థాయి నుంచి 132,000 కిలోవాట్స్ ఎంత ఉంటుంది అక్కడ ఎనర్జీ. అక్కడి నుంచి మన ఇంటి దగ్గరికి వచ్చేసరికల్లా ఏమవుతుందని 220కి వస్తుంది. అంటే ఎంత శ్రేణి తగ్గిందని, ఎంత శ్రేణి తగ్గినా ఆ నాసికా రంధ్రాల నుంచి ఆ శ్రేణి తగ్గటానికి గల కారణాలేంటి? రకరకాలైనటువంటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్ అంటే మార్పు చేయించేది. మన శరీరంలో కూడా మన శరీరంలోకి నాసికా రంధ్రంతో ప్రవహిస్తున్నటువంటి ఆ కుండలిని శక్తి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి నాసికా రంధ్రం నుంచి మనలోకి ప్రవేశిస్తుంది. ఇడ పింగళ కుడిముక్కు ఎడముక్కు ప్రవేశించింది. ప్రవేశించాక ఏది అడ్డు తగులుతోంది? వాసనలు అడ్డు తగులుతాయి ముక్కు దగ్గర. ఖచ్చితంగా ముక్కు దగ్గరే వాసనలు అడ్డు తగులుతాయి. అదే కనుక సాధనలో మనం పట్టేసుకుంటే ఆ వాసనలను అక్కడే మార్చుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్లో రెండు రకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. సైన్స్ లో కూడా మన నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ స్టెప్ డౌన్. 132,000 కిలో వోల్టేజ్ నుంచి 220 వోల్ట్స్ కి తగ్గించుకుంటూ వచ్చాం. రివర్స్ ప్రాసెస్ కూడా చేయొచ్చు మీరు పైకి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ నాసికా రంధ్రాన్ని ఉపయోగించుకుని. ఇంచేత ఏమవుతుంది? నాసికా రంధ్రం నుంచి వేవిస్తున్నటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి స్ఫటికం వలె అతి పవిత్రంగా ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ముక్కు దగ్గరికి వచ్చేసరికల్లా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అక్కడ. నా యొక్క వాసనలు ఎలా ఉన్నాయో ఆ శక్తిని నేను అలాగే ఉపయోగించుకుంటాను. సైంటిస్ట్ సైన్స్ కోసం ఉపయోగించుకుంటాడు, గృహస్థుడు గృహస్థులో ఉన్నటువంటి సుఖాలు కానీ కష్టాలను నివారించుకోవటానికి కానీ ఉపయోగించుకుంటాడు, ఓ విద్యార్థి చదువుకోవటానికి ఉపయోగించుకుంటాడు, టెండూల్కర్ సిక్స్లు కొట్టడానికి ఉపయోగించుకుంటాడు. శక్తి అదే, అదే కుండలిని శక్తి ముక్కు ద్వారా వెళ్తున్నటువంటి శక్తి. ముక్కు ద్వారా వెళ్తున్నటువంటి ఆ శక్తే లేకపోతే శరీరంలో ప్రాణమే లేదు, శ్వాస లేకపోతే ప్రాణమే లేదు. దీన్ని అవగాహన చేసుకున్నటువంటి సాధకుణ్ణి పశువు అన్నారు. పశువు అని ఎందుకన్నారు, వాడికి అంతా అర్థమవుతోంది, అంతా తెలుస్తోంది. కానీ వాడు బంధింపబడి ఉన్నాడు, కోరికలకి బంధింపబడి ఉన్నాడు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ నిరంతరం నేను చెప్తూనే ఉంటా మీకు ఉదాహరణ. కంటి మీద కంటికి ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది, రాస్తూ ఉంటాడు. వాడికి స్వయంగా తెలుసు అది మంచిది కాదని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలివి సద్బుద్ది ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తాడు అంటే అది మంచిది కాదని. కానీ వీడు పశువు. పశువు అంటే మీరు జంతువులు అనేటటువంటి భావంతో తీసుకోకండి. ఆధ్యాత్మికతలో బంధింపబడి ఉన్నావు, దానికి నువ్వు లొంగిపోయావు, కట్టేసి ఉన్నావు, నువ్వు వెళ్లలేవు దాన్ని విడిచి. దానికి కారణం ఏంటో మనకి అర్థం చేసుకుంటే, మనం శ్వాస పీలుస్తున్నప్పుడు ఆ శ్వాస ద్వారా వెళ్తున్నటువంటి కుండలిని శక్తి ఎంతవరకు పనిచేస్తోంది, నీ సంకల్ప శక్తిని పూర్తి చేయటానికి పనిచేయటం లేదు. సంకల్ప శక్తిని ఇచ్చాశక్తి అంటాం. ఆ ఇచ్చాశక్తి వల్ల జ్ఞానం వస్తుంది. ఇచ్ఛ వల్ల జ్ఞానం అంటే ఏంటి, నేను ఇంజనీర్ అవ్వాలి అనేటటువంటి కోరికుంటే ఇంజనీరింగ్ జ్ఞానం వస్తుంది. డాక్టర్ అవ్వాలి అనేటటువంటి ఇచ్ఛ ఉంటే డాక్టర్ అని, ఇచ్చనే సంకల్పం అని కూడా అంటాం. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేసుకుంటాం, వచ్చాక డాక్టర్ అయ్యాడు ఇంజనీర్ అయ్యాడు క్రియలో పెడతాడు దాన్ని. ఈ మూడు స్థాయిలు. అంచేత మనకి ఆనందం కలగజేసేదేంటి, సంకల్పం ఉంది, ఆ సంకల్పానికి కావాల్సినటువంటి జ్ఞానం పొందాం, జ్ఞానం పొందాక దాన్ని ఆచరణలో పెట్టాం. పెట్టడం వల్ల ఏమైంది, బిందు రూపంలో జాగృతమైనటువంటి అధోముఖ త్రిభుజము సర్వసిద్ధిప్రద చక్రము మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. శ్రీం అని రాసింది చూశారా మధ్యలో, ఆ శ్రీం చుట్టూ చుట్టూరా ఉన్నటువంటి మూడు గీతలు. శ్రీం అంటే శ్వాస ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి మన శరీరాలుగా మారింది, సూర్యగ్రహంగా మారింది, చంద్రగ్రహంగా మారింది, హైడ్రోజన్ పరమాణువుగా మారింది, తోకచుక్కలుగా మారింది, ఈ విశాల విశ్వంగా మారింది. అంతా శ్రీమే. ఆ ఎలక్ట్రిసిటీయే 9 వోల్ట్ బ్యాటరీలోనూ పనిచేస్తోంది, పెద్ద పెద్ద మెషిన్లు ఆన్ చేస్తున్నప్పుడు పనిచేస్తోంది. ఏమీ చేయకుండా అవిశుద్ధమైనటువంటి తమో గుణంలో బ్యాటరీ లైట్ ఉంది, ఆఫ్ చేసింది, విశుద్ధమైనటువంటి తమో గుణం. కానీ కరెంట్ ఉంది, అక్కడ స్విచ్ నొక్కగానే కరెంట్ వస్తుంది. అది స్ట్రీమ్, శుద్ధ చైతన్యము, శుద్ధ కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే, ఆ కుండలిని శక్తి కారణం ఏంటి, సర్వానందమయం శ్రీం అనేటువంటి ఆ బిందువు అన్ని ఆనందాలకి కారణం అదే. ఆ చేతనత్వమే లేకపోతే, ఆ శ్రీమే లేకపోతే ఓ శవానికి నువ్వు ఏసీ రూమ్ పెడితే ఉంది, ఎండలో పడేస్తే ఉంది, నిప్పులో పడేస్తే ఉంది, దానికి ఏ విధమైనటువంటి ఆనందానుభూతి లేదు. ఆనందానుభూతికి కారణం ఏంటి, ఆ బిందువు శ్రీం అనేటటువంటి బిందువు. ఆ బిందువు నాసికా రంధ్రాలలోంచి, లేకపోతే ఎలక్ట్రిసిటీ అనుకున్నాను నన్ను ఈ కాలపు భాషలో, ఎలక్ట్రిసిటీ కంటే అది అనేక రెట్లు అద్భుతమైనటువంటి శక్తి అది. ఇంకా గబుక్కున ఎలక్ట్రిసిటీతో దాన్ని మనం పోలుస్తున్నప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ కంటే ఎలక్ట్రిసిటీ దాని అతి తుచ్చమైనటువంటి రూపం. ఇంకా ఏమైంది అక్కడ, ఆ ఎలక్ట్రిసిటీ లేకపోతే నేను అనే భావన మనలో కలిగించేటటువంటి కుండలిని శక్తి నాసికా రంధ్రాల నుంచి లోపలికి ప్రవేశించింది. సర్వానందమయ చక్రము మిల్లిమిల్లిగా సర్వసిద్ధిప్రద చక్రముగా మారింది. ఇక్కడ పేర్లలో గందరగోళం, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సర్వసిద్ధిప్రద చక్రము అని వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు ఏమనుకుంటే అది వస్తుంది అని కాదు, నువ్వు ఏమి చేయాలనుకున్నా ముందు ఇది ఉండాలి అని అర్థం. రెండిటికి ఆ అవగాహన తంత్రశాస్త్రంలో వాళ్ళు వాడినటువంటి మాటలకి. పశువు అంటే నేను చెప్పాను కదా, నువ్వు జంతువు అని ఏం కాదు అక్కడ, నువ్వు మనిషివే. కానీ ఎలాంటి మనిషివి అంటే నువ్వు బంధింపబడి ఉన్నావు. రాత్రి ఎంతైనా సరే ఖచ్చితంగా నేను నా ఇంటికి చేరుకోవాలి, కట్టివేసిబడి ఉన్నాను, అది నీకు తెలిసినా తెలియపోయినా. చాలాసార్లు చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు చిన్న చిన్న కథల రూపంలో అద్భుతంగా చెప్పబడతాయి. ఒక వ్యక్తి ఆవును కొనుక్కుని వెళ్తున్నాడు, తాడు కట్టేశాడు మెళ్ళో, ఆవును తీసుకెళ్తున్నాడు. ఉంటారు కదా తింటారు వాళ్ళు, తోచక పక్కన కూర్చునే వాళ్ళు. వాడు వచ్చాడు వీడి దగ్గరికి, ఏమయ్యా నువ్వు ఆవును కట్టి తీసుకెళ్తున్నావా లేకపోతే ఆవు నిన్ను తీసుకెళ్తోందా? చూడటానికి చాలా మూర్ఖమైనటువంటి ప్రశ్నలా ఉంటుంది, సిల్లీ ప్రశ్న. చూస్తున్నావు కదయ్యా, నేను ఆవును కట్టాను, కట్టి కొనుక్కున్నాను, తీసుకెళ్తున్నాను మా ఇంటికి. నేను బంధింపబడలేదు దానికి, నేను దాన్ని బంధించి తీసుకెళ్తున్నాను. ఓహో అలాగా అన్నాడు వాడు. తుంటరవాడు కదా, తడు పీకేశాడు వాడి చేతిలోంచి వదిలేశాడు. ఆవేం చేస్తుంది ఇప్పుడు? పరిగెట్టింది. ఇప్పుడు వీడేం చేశాడు? తాడుతో బంధింపబడలేదు కానీ వీడు ఆవు వెనక పరిగెట్టాడు. ఇంతకీ ఎవడు ఎవడితో బంధింపబడ్డాడు? ఆవుకి బంధం ఏం లేదు, దాన్ని ఎక్కడ వదిలేసినా అది పోతుందని. కాని బంధింపబడవాడెవడు? నేను మనిషి, వీడు పశువు. ఆ పశువు గురించి చెప్తున్నాం మనం, అంతే తప్ప నువ్వు జంతువు అని చెప్పటం లేదు. తంత్రశాస్త్రం అసలు చాలా కుండలిని శక్తి ఉన్నటువంటి వ్యక్తి జంతువు ఎలా అవుతాడు? ఆ శక్తి లోపలుంది వాడిలో, కానీ దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు వాడు? ఈ బంధనాలకు ఉపయోగించుకుంటున్నాడు. అందుకని పశుస్థాయి సాధకుడు అని చెప్పి ఆ పదాలను మనం మామూలు భాషతో ఉపయోగించుకుంటే చాలా గందరగోళం పడతాం. కానీ పశుస్థాయి వ్యక్తి కూడా అంటే ఏంటి, బాహ్య జగత్తులో ఉన్నటువంటి సుఖాలకు కానీ కష్టాలకు కానీ బంధింపబడేవాడు. ఇంటికి నేను బంధింపబడి ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్లినా ఏ ఊరు వెళ్లినా ఏం చేయాలి? చచ్చినట్టు మళ్ళా సుకృతాకి రావాల్సిందే. ఎక్కడున్నా ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆఖరికి నేను ఫారెన్ టూర్కి వెళ్లిపోయి 10-15 సంవత్సరాలు ఫారెన్ లో ఉండిపోయినా చివరికి మళ్ళా ఎక్కడికి రావాలి? ఇక్కడే బంధింపబడి ఉన్నాను. అది పశుస్థితి అంటే యు ఆర్ టైట్ టు ఎ ప్లేస్. ఒకనొక స్థితికి నువ్వు బంధింపబడి ఉన్నావు, ఒకనొక కోరికకి నువ్వు బంధింపబడి ఉన్నావు, ఒకనొక ద్వేషానికి నువ్వు బంధింపబడి ఉన్నావు. ద్వేషానికి కూడా బంధింపబట్టమే, ద్వేషం కూడా బంధమే. నేను వాడిని చూడనవాడి మొహం, వాడు వచ్చాడంటే విడిపోయాడు అంతే కదా. ద్వేషం కూడా ఒక విధమైనటువంటి బంధమే. నాసికా రంధ్రాలలోంచి లోపలికి వెళ్లినటువంటి ఈ సర్వానందమయ బీజము శ్రీ అనేటటువంటి ఆ సెంట్రల్ పాయింట్, ప్రతివాడికి అది సెంట్రల్ పాయింటే. అందుకే ఆధ్యాత్మికతను వివేకానంద ఏమని చెప్తాడు అంటే, సెంటర్ ఎవ్రీవేర్, బిందువు ప్రతి చోట ఉంది, సర్కంఫరెన్స్ ఎక్కడుందో అవడికి తెలియదు. నేను ఇక్కడ డాబా ఎక్కి చూస్తే ఆకాశం గుండ్రంగా కనిపిస్తుంది, లండన్ లో వెళ్లి డాబా ఎక్కి చూస్తే అది గుండ్రంగానే కనిపిస్తుంది. ప్రతివాడికి వాడి కేంద్రమే, కానీ సర్కంఫరెన్స్ ఎక్కడుందో భగవంతుడు తెలియాలి ఎక్కడుందో అది. ఈ బిందువు కూడా అలాంటిదే, నేను అనేటటువంటి ఆ చైతన్యమయ బిందువు మీ ఆనందానికి కారణం. అది లేకపోతే మీరు ఆనందానుభూతి చెందలేరు కనుక దాన్ని సర్వానందమయ చక్రము అన్నాం. అంతే తప్ప ఆ బిందువును చూస్తూ కూర్చుంటే మీకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆనందాలు వస్తాయంటే ఇంకా అది పరమమూర్ఖత్వం అవుతుంది. ఓ బిందువునే చూస్తే మీకు అన్ని ఆనందాలు వస్తాయి, అసలు పిచ్చితనం అంతా ఎందుకు, ఈ సాధనలు ఎందుకు, ఇవంతా ఎందుకు? కానీ ఆ బిందువు మీకు ఏం చెప్తోంది? నాలో ఉన్నటువంటి నేను అనేటటువంటి భావము జాగృతము కాకపోతే, నేను అనేటటువంటి బిందువు మీలో జాగృతం కాకపోతే మీరు ఏ ఆనందాన్ని పొందలేరు. విపరీతమైనటువంటి ఉక్కు పోసేస్తుంది, దోమలు కుట్టేస్తున్నాయి, సుఖంగా లేదు పరిస్థితి, నిద్రపోయారు. మీరు ఆనందం పొందగలిగారా నిద్రలో? ఏ ఆనందం లేదు మీకు, ఆనందానుభూతి ఏం లేదు. ఏ విధంగా ఆనందానుభూతి లేదు? దోమలు కుడుతున్నాయి, కరెంటు లేదు కనుక ఏసీ పనిచేయటం లేదు, ఏమి పనిచేయటం లేదు. ఏసీ రూమ్ కనుక ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏసీ ఉంటే పర్వాలేదు కానీ అయితే అన్ని మూసుకుంటాయి కదా. కానీ నిద్ర అన్నింటినీ చేయిస్తుంది కనుక మీరు నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత కరెంట్ వచ్చింది, మీకు తెలియదు కరెంట్ వచ్చిందని. అప్పుడు మీకు ఆనందం ఉందా? ఏం ఆనందం లేదు. ఎందుకు లేదు ఆనందం? నేను అనేటటువంటి బిందువు లేదు, ఆ శ్రేయం లేదు, ఆ చైతన్య బిందువు లేదు. అందువల్ల అది అన్ని ఆనందాలకి మూలమైనటువంటి సర్వానందమయ చక్రము అని చెప్పుకుంటాం. అది మన శ్రీచక్రంలో కేంద్ర బిందువుగా చెప్పుకుంటాం. పెద్ద శ్రీచక్రాన్ని కూడా మనం అన్ని రకాల కోణాలు ఉన్న వాటిని చూసుకున్నా కూడా ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ బిందువు, ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ బిందువు ఎప్పుడైతే ఉంటుందో ఆ బిందువుకి ఏంటుంటుంది? ఒక ఇచ్చ ఉంటుంది. ఆ ఇచ్చని పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం అది సంపాదించుకోవాలి, సంపాదించుకుంటుంది. ఓ ఇచ్చ వచ్చింది, నా కూతురికి పెళ్లి చేయాలి, తక్షణం పెళ్లి అవదుగా. ఇంకేం కావాలి వాడికి ఆ ఇచ్చ పూర్తవ్వాలంటే? జ్ఞానం కావాలి. ఎలాంటి వాడితో పెళ్లి చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అంతా వచ్చింది, జ్ఞానం వచ్చింది. సరే ఫలానా వాడితో నేను పెళ్లి నిశ్చయం చేశాను మా అమ్మాయికి అనుకున్నాడు, అయిపోతుందా? క్రియ కావాలి. ఇంకా ఆ క్రియ చాలా ఎక్కువ క్రియ, అంతే కదా. కానీ మూడు లేకపోతే నేను అనేటటువంటి సర్వానందమయ చక్రము యొక్క ఆనందానికి అర్థం లేదు. అది ఆ శ్రీం బీజం చుట్టూ ఉన్నటువంటి మూడు గీతలు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవేం చేస్తుంది మీకు? అన్ని సిద్ధులు ఇస్తుంది, ప్రతిసిద్ధి ఇస్తుంది. నేను భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి, సంకల్పం వచ్చింది, బాగానే ఉంది, మరేం చేయాలి ఇప్పుడు? ఇంకా సంకల్పం పూర్తి చేసుకోవడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం వచ్చాక ఏం చేయాలి? ఆ జ్ఞానానికి తగినటువంటి క్రియ ఉండాలి, ఉంటే అది సిద్ధే. అంచేత ఆ మూడు గీతలలో మొత్తం ప్రపంచంలో వ్యక్తి ఏ పని చేయాల్సినా ఎలా సిద్ధి పొందగలడు? సిద్ధి అంటే భగవంతుడిలో ఐక్యమైపోవటం కాదు, ఆ కోరికను నెరవేర్చుకోగలిగేటటువంటి పరిస్థితి ఎలా ఏర్పడుతుందో దాంట్లో చెప్పాడు. కానీ ఇచ్చాక్రియ జ్ఞాన అని చెప్పి ఊరుకోలేదు వాళ్ళు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇడ, పింగళ, సుషుమ్న, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, ఈ పదాల యొక్క నిత్య జీవితంలో అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? సంకల్పశక్తి వచ్చింది. ఈ సంకల్పశక్తి వచ్చినంత మాత్రాన నీలో ఏ విధమైనటువంటి జ్ఞానము ఉండదు, క్రియ ఉండదు, సత్వగుణంలో ఉంటావు. సత్వగుణం అంటే సంతులనం, బ్యాలెన్స్. రెండు వైపుల సమానమైనటువంటి బరువులు పెట్టావు, త్రాసు చూస్తున్నావు, ముళ్ళు జీరో మీదే ఉంటుంది. ఇక్కడ 50 కేజీలు, ఇక్కడ 50 కేజీలు పెట్టావు, జీరో మీదే ఉంటుంది. ఇక్కడ 20 టన్నులు, ఇక్కడ 20 టన్నులు పెట్టావు, జీరో మీదే ఉంటుంది. సంతులన. దేని మధ్య సంతులన? జ్ఞానానికి క్రియకి మధ్య సంతులన. అంచేత పశుప్రాయమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి, పశుప్రాయమైనటువంటి జీవితం అంటే మళ్లీ గుర్తుంచుకోండి, పశువులు అని కాదు అర్థం అక్కడ. కోరికలకి బంధింపబడవాడు అని, బంధింపబడని వాడు ఎవడు లేడు. ప్రెసిడెంట్ అయినా చచ్చినట్టు వాడు వాడికి ఇచ్చినటువంటి క్వార్టర్స్ లోనే ఉండాలి తప్ప, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కదా, ఎక్కడ పడితే అక్కడ గడిపోయి రష్యాలో నేను ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఉంటానంటే ఉండనివ్వరు. వాడు దేనికి బంధింపబడ్డాడు? ప్రెసిడెంట్ యొక్క ప్యాలెస్ కి బంధింపబడ్డాడు. ఆ బంధనం పశువు అంటే స్వాతంత్రం లేనటువంటి జీవితం. అంతే తప్ప పశువు అంటే వీడు పశుప్రాయమైనటువంటి వాడు అసలు తంత్రశాస్త్రానికే రాడు. తంత్రశాస్త్ర అధ్యయనం చేసుకుంటున్నాడు, వాడు మాట్లాడుకుంటున్నాడు అంటే వాడు పశువు ఎలా అవుతాడు? ఏ పశువు గురించి? అజ్ఞానంలో ఉన్న పశువు గురించి మాట్లాడటంలే. వాడి జ్ఞానం వచ్చింది, కానీ వాడికి ఇంకోటి కూడా అర్థమైంది, ఈ జ్ఞానంలో నేను పశువు వలె కొన్ని పరిస్థితులకి బంధింపబడి ఉన్నాను. ఆ జ్ఞానం వచ్చినా ఆధ్యాత్మికతకి చాలు, బయలుదేరాడు సాధకుడు. సత్వగుణం ఏం చెప్తున్నాడు? పశుప్రాయమైనటువంటి జీవితంలో నీకు ఎంత జ్ఞానం ఉందో అంతే క్రియ నువ్వు చేసుకో, నీకు అన్ని సుఖాలు వచ్చేస్తాయి. కోరికలు పెంచుకోకు. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి బాధలంతా ఏంటి? ప్రమోషన్ కావాలి, నాకు అర్హత లేకపోయినా ప్రమోషన్ కావాలి, బాధలు వస్తాయి. అర్హత ఉన్నప్పుడు వచ్చేదవుతే నీకు అసలు బాధే ఉండదు. ఈ కాలంలో ఉండేటటువంటి అన్ని బాధలకి సర్వానందమయ చక్రంలో సత్వగుణం గురించి చెప్తున్నాను నేను. బీజము శ్రీం నుంచి సంకల్పశక్తి. సంకల్పం అంటే ఇచ్చ. నీ కోరికలు, నీకున్న జ్ఞానానికి, నీకు చేయగలిగే క్రియకి మధ్య కరెక్ట్ సమతాస్థితిని బేరీజు వేసుకోగలిగితే సర్వానందమయ చక్రమే అది, సంతులన, సుషుమ్న. అందుకే దాని పేరు సుషుమ్న నాడి. సుషుమ్న అంటే చాలా అందంగా ఉన్నది అని, అంతే కదా. కానీ నేను వేలుముద్రగానే, నాకేమీ రాదు, అయినా కూడా నేను ప్రపంచాన్ని పరిపాలించాలి. ఇప్పుడున్న కోరికలు అవే కదా, మరి గ్యారంటీగా మీకు గందరగోళాలు వస్తాయి. ప్లస్ ఆ ఇచ్ఛ పూర్తి చేసుకోవటానికి, ఆ సంకల్పం పూర్తి చేసుకోవటానికి తగిన జ్ఞానం లేదు కనుక తప్పుడు దారులు తొక్కుతాం. అసలు జ్ఞానమే ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారు. ఇప్పుడు సత్యసాయిబాబా, నేను చాలా పెద్దవాడిని, నా దగ్గరికి రండి, మీరు నన్నే పూజించండి, ఆయనే అడగటంలే. మీరు పూజిస్తే ఆయన కాదంటలే. ఆయనకు కాదన్నా మనం వినంగా, నన్ను పూజించదు బాబోయ్ అన్నాడు అనుకో, మనం వింటామే ఏంటి? అంచేత జ్ఞానము ఉన్నటువంటి వాడి దగ్గరికి మీరేం కోరుకోక్కర్లే, వాటంతట అవే పరిస్థితులు వస్తాయి. చాలా మంది ఏమడుగుతారంటే, మరేది ఈనాడు ప్రపంచంలో అలా జరగటం లేదే, నాకు ఆ జ్ఞానం ఉన్నా రాలేదే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు ఆ పరిస్థితి రాలేదు అంటే మీకు ఆ జ్ఞానం లేదనే అర్థం. నేచర్ లో చెప్పేది సున్నితపు త్రాసు పట్టుకున్నాం, బరువులు వేస్తున్నాం, నేను కరెక్ట్ గా చూసి ఐన్స్టీన్ అడిగాను, న్యూటన్ అడిగాను, అందరు సైంటిస్టులు అడిగాను, ఈ బరువుకి ఈ బరువు సమానం అని చెప్పారు వాళ్ళు. వేశాను, అదేంటిది ఇలా అయిపోయింది, జీరో మీద ఉండలేదు అంటే అర్థం ఏంటి? రెండు బరువులు సమానం కావని ఎవడు చెప్పినా, సమానం కావని ఐన్స్టీన్ కూడా చెప్పాడు. ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులందరూ కూడా చెప్పారు ఈ బరువు సమానం కావని. కానీ నువ్వు వేశావు, జీరో మీద ఆగిపోయినంటే అర్థం ఏంటి? అది సమానం అని. అంచేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. నువ్వేమనుకుంటున్నావు, నువ్వే విధంగా అనుకుంటున్నావు, నేనేం జీవిస్తున్నాను అని అనుకోకుండా, నాకు ఈ సంకల్పం వచ్చింది, నాకున్నటువంటి జ్ఞానంతో నేను క్రియేట్ చేశాను సర్వసిద్ధి ప్రద చక్రము. నీకున్నటువంటి ఇచ్ఛకి తగిన జ్ఞానము, దానికి తగినటువంటి క్రియ నువ్వు చేసుకోగలిగితే నువ్వు ఆనందంగానే జీవిస్తావు. అందుకే చాలా మంది ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించగానే మొట్టమొదటి చెప్పేదంటే నాకంటే మిగతా వాళ్ళు ఆనందంగా ఉన్నారని. ఎందుకు నీకంటే మిగతా వాళ్ళు ఆనందంగా ఉన్నారనిపిస్తోంది? మిగతా వాళ్ళు సంతులన స్థితిలో ఉన్నారు, బ్యాలెన్స్డ్ గా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఏవో వాళ్ళు జీవిస్తున్నాయి. వాళ్ళకి నీకంటే నీకు మామూలు కోరుకుండా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మామూలు కోరుకుంటున్నాయంటే నేను సర్వజ్ఞుడిని అయిపోవాలి, నేను సర్వవ్యాపకుడిని అయిపోవాలి, నేను సర్వసమర్థుడిని అయిపోవాలనే కదా కోరిక. నీకు తెలిసినా తెలియపోయినా ఆధ్యాత్మిక జగత్తులో వచ్చావంటే సంకల్పం బాగానే ఉంది. మిగతా వాళ్ళకి ఆ సంకల్పం లేదు, మరి నీకు సంకల్పం ఉంది, మరేం చేస్తావు? ఖచ్చితంగా నీకు కష్టాలు ఉన్నట్టే అనిపిస్తుంది వాళ్ళకంటే. ఇంజనీర్ అవ్వాలి అనుకుని కూర్చునేటటువంటి స్టూడెంట్కి నాకు ఎందుకులే బాబు ఈ చదువు నాకు వంట పట్టదు, నేను కొట్టు పెట్టుకుంటాను చాలు అనుకునేవాడిని పోల్చామనుకోండి, బాహ్య జగత్తులో ఎవడు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టుంటుంది? బడ్డీ కొట్టు పెట్టుకునేవాడికి చాలా ఆనందం, అసలు వాడికి ఏ గొడవ లేదు. ఇంజనీర్ అవ్వదలుచుకున్న వాడికి అసలు ఏ కాలేజీలో సీటు వస్తుందో రాదు, వస్తే అక్కడ లెక్చరర్స్ బాగా చెప్తారో లేదో, ఉంటే పుస్తకాలు ఉన్నాయో లేవో, అన్ని గందరగోళాలే. అంచేత సాధనలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు దేనివల్ల వస్తున్నాయి? సంకల్పం ఉంది, సంకల్పానికి పరిపూర్ణత కావలసినటువంటి జ్ఞానము క్రియ లేదు. అది మనం నేర్చుకోవాలి. స్వాధ్యాయం ద్వారా జ్ఞానం నేర్చుకుంటాం, సాధనల ద్వారా క్రియ నేర్చుకుంటాం. వీటి మధ్య సమతాస్థితి వస్తే అదే సర్వసిద్ధి ప్రద చక్రము. అంచేత మొత్తము సృష్టికి ఈ చక్రమే ముఖ్యం. ఒక బిందువు అంటే ఏంటి? కోరిక. లేకపోతే కోరికను అనుభవించగలిగేటటువంటి చైతన్య బిందువు శ్రీ. ఆ చైతన్య బిందువు చుట్టూ ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, అది ఈ సర్వానందమయ చక్రములో పశ్యంతి స్థితి అనేటటువంటి దాంట్లో చెప్తున్నాం. ఇది మనం చూస్తున్నాం, ఇది మనం అవగాహన చేసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొత్తం అంతా అర్థం చేసుకుంటున్నాం, కానీ ఎక్కడున్నా మనం చూస్తున్నాం అంతే. చూస్తున్న వాడికి ఏమీ రాదు. అదే వెంకటేశ్వరం అంటారు కదా, మైసూర్ మహారాజా వెళ్తున్నట్ట రోడ్లో, నువ్వు చూశావు, ఏమైంది నీకు? వాడు పోతున్నాడు, వాడు దారమట, వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. పశ్యంతి స్థితి. మన శిరస్సులో పామపడగాకృతి ఉంది కదా, ఆ పామపడగాకృతి ఏముంటుంది? మస్తక గ్రంథి అని ఈ వెనకాతం ఉంటుంది. ఇక్కడ సుషుమ్న ద్వారా పైకి వెళ్తున్నటువంటి బిందువు, అది రెండు భాగాలుగా చీలుతుంది. ఒకటి ఆజ్ఞాచక్రం వైపు వెళ్తోంది, ఇంకోటి మన శిరస్సు వెనకాతల నుంచి మూల నుంచి శ్రీం అనేటటువంటి బీజం నుంచి ఆజ్ఞానంలోకి వస్తోంది. ఆ నీలపు రంగు గీతని చూడండి, ఇది ఒక త్రిభుజమేగా. ఈ త్రిభుజము ఇంకో త్రిభుజం అక్కడ ఏర్పడుతోంది. ఇడానాడి వామ, పింగళానాడి రౌద్రి, ఈ రెండింటినీ కలిపేటటువంటి మూలానాడి సుషుమ్న. మళ్ళా మూడు మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలే ఇవి. అందులోంచి ఆజ్ఞ, మూల కలిపేటటువంటి డాట్ 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 ఎర్ర బిందువులు ఉన్నాయి చూడండి, అది సత్వగుణం. ఆజ్ఞ, రౌద్రి, మూలాన్ని కలిపేది తమో గుణం. జ్యేష్ఠ నుంచి పైకి వెళ్లేది శ్రీంబీజం కాదు, శ్రీంబీజం నుంచి పైకి ఇంకో ఎర్ర చుక్కలు కనిపిస్తున్నాయి జ్యేష్ఠ మీద నుంచి, అది సత్వగుణం. ఈ మూడు రకాలైనటువంటి త్రిభుజాలతో, మూడు రకాలైనటువంటి రేఖలతో ఏర్పడినటువంటి పశ్యంతి స్థితిని మనం అర్థం చేస్తున్నాం. మొత్తం ఆధ్యాత్మికత ఇప్పుడు మనం దర్శించాం, మన కంటి ముందు కనిపిస్తోంది. ఈ కంటి ముందు కనిపిస్తున్నటువంటి ఆధ్యాత్మికత కిందకి దిగుతుంది, శిరస్సు నుంచి నోట్లోకి వస్తుంది, కిందకు వస్తుంది. అది నవనాథ చక్రము అని మనం చెప్పుకుంటున్నాం. ఈ నవనాథ చక్రమే శ్రీచక్రం. మొత్తం శ్రీచక్రం ఇదే, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ కి ఇంకొన్ని చక్రాలు ఏర్పడ్డాయి. దాన్ని అర్థం చేసుకోవటానికి ముందు చక్రము అంటే ఏంటో అర్థం చేసుకోండి. ప్రతిదీ ఒక చక్రీయ క్రమంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఏవం ప్రవర్తితం చక్రం. ప్రతిదీ ఒక చక్రీయ క్రమంలో ఉంటుంది జీవితంలో. బీజం ఉంది, బీజము చెట్టుగా మారుతుంది, చెట్టు మళ్ళా బీజంగా మారుతుంది, పొగలొస్తుంది, పొగలు రాత్రిగా మారుతుంది, రాత్రి మళ్ళా పొగలుగా వెళ్తుంది. అలా ప్రతిదీ చక్రమే అది. అంచేత ఈ చక్రంలో సర్వానందమయ చక్రము బిందువు అని చెప్పుకున్నటువంటి ఆ చక్రము, దాన్ని మనం సర్కిల్ అని కూడా అనొచ్చు. సర్కిల్ గా చూస్తే మనకు కన్ఫ్యూజన్ రాదు, వృత్తం కనిపిస్తూ ఉంటుంది కదా చక్రము. అంచేత ఆ సర్వానందమయ చక్రములో మనకి కావలసినటువంటి సర్వసిద్ధి ప్రద పరిస్థితులు ఏర్పడటానికి సత్వగుణం గురించి మనం చెప్పుకున్నాం, సుషుమ్న గురించి మనం చెప్పుకున్నాం. చేత ఆ సర్వసిద్ధిప్రద చక్రం గురించి, మామూలుగా పశుప్రాయ జీవితం జీవిస్తూ నీకున్నటువంటి సంకల్పాలు సాధారణమైనటువంటి సంకల్పాలే అవుతే నువ్వు ఏ సాధన చేయక్కర్లే, నువ్వు ఆనందంగానే ఉంటావు. నీ స్థాయికి మించిన కోరికలు కోరుకుపోతే అన్ని సిద్ధులు కూడా వస్తాయి. నీ స్థాయికి తగిన సిద్ధి నీకు వస్తూ ఉంటుంది. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పశుమయ జీవితం. దానినే ముక్కు, రెండు ముక్కులు, ఇడ, పిండళ, పాయువు. ఈ పాయువు అనే దానికి అకుల అనేటటువంటి మూలాధారం కంటే కిందన ఇంకొక చక్రం ఉంది. దాని గురించి తంత్రశాస్త్రంలోనే చెప్పుకుంటాం. మన మామూలు సాధనల గురించి మాట్లాడడం, కానీ తంత్రశాస్త్రంలో అకుల అని చెప్పుకునేటటువంటి ఆ చక్రము మూలాధారం కంటే కిందన గాలిలో ఉంటుంది. రెండు కాళ్ల మధ్య మన సంస్కారాలలో, మన సంస్కారాలు ఏ విధంగా ఏర్పడతాయన్నది తర్వాత ఆలోచిద్దాం మనం. అంచేత ఏం జరిగింది అక్కడ, వాడికి మిల్లిగా వాడు సాధకుడు, పశుప్రాయ స్థితిలో ఉన్నటువంటి సాధకుడు గాలి పీల్చుకుంటున్నాడు. లోపలికి శ్రీం అనేటటువంటి కుండలిని శక్తి వెళ్తోంది. ఆ శ్రీం అనేటటువంటి కుండలిని శక్తి ద్వారా వాడి మూలాధారంలో ఉన్నటువంటి సుషుమ్న, వాడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి బేరీజు వేసుకునేటటువంటి శక్తి జాగృతమైంది. దాని ప్రకారము అతను జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు, పెంచుకున్నటువంటి జ్ఞానానికి తగినటువంటి కర్మలు చేస్తున్నాడు. ఒక్కొక్క సంవత్సరము ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. కానీ ఆధ్యాత్మికత మనకి చెప్పేది ఏంటంటే, నువ్వు జ్ఞానాన్ని అయితే పెంచుకుంటూ పోతున్నావు తప్ప నీ క్రియలు ఆ జ్ఞానానికి తగినటువంటి లేదు. ఖచ్చితంగా లేదు అనేటటువంటిది ఎక్కడ మనకి తెలుస్తుందంటే, మళ్ళీ సిగరెట్ యొక్క ఉదాహరణే మనకి. సిగరెట్ తాగటం మంచిది కాదు అనేటటువంటి జ్ఞానం ఉంది, నీ క్రియ జ్ఞానానికి తగినట్టు లేదు, డిస్టర్బ్ అయిపోయావు. ఎటువైపు డిస్టర్బ్ అయిపోయావు? రౌద్రి వైపు డిస్టర్బ్ అయ్యావు. రుద్రము, రుద్రము అంటే రోధయతి, ఏడిచేవాడు రుద్రుడు, బాధ కలగజేస్తూ ఉంటుంది నీకు. ఇంచేత జ్ఞానం ఏం చెప్తోంది వద్దు, క్రియ ఏం చేస్తోంది రివర్స్, కారం తింటే కడుపులో మంట వస్తుంది, జ్ఞానం ఉంది వాడికి. క్రియ ఏం చేస్తున్నాడు, నాలిక ఆగటం లేవాడికి. కారం ఏమవుతుంది, రౌద్రి, పిండళాశక్తి ఏమవుతుందన్నమాట, అక్కడ అర్థమవుతుంది కదా, డిస్బ్యాలెన్స్ అయింది అక్కడ. సమత్వం యోగ ఉచ్యతే, అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడంటే సమత్వమే యోగము. ఏ సమత్వము? ఈ విధమైనటువంటి సమత్వం. నువ్వు ప్రతి ఆధ్యాత్మిక జగత్తులో తెలుసుకున్నటువంటి జ్ఞానము క్రియగా మారకపోతే సర్వసిద్ధులు రావు. మొట్టమొదటి బేసిస్ ఆ చక్రాన్ని మనం కళ్ళు ముందు పెట్టుకుని ఆ కేంద్రంలో శ్రీయం అనేటటువంటి బీజము, నాలో ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ నేను అనేటటువంటి కేంద్రము, ఆ నేను అనేటటువంటి కేంద్రంలో కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. దాన్ని వద్దు అండు. ఇంచేత అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, మనస్సుని నువ్వు నిగ్రహించుకోలేవు, అసంశయం నీకు సందేహమే వద్దన్నాడు. మనం పిచ్చివాళ్ళలాగా ఏం చేస్తామంటే మనస్సును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనస్సును నిగ్రహించుకోలేవు. మనస్సును ఏం చేయగలవు? బుద్ధి ద్వారా ప్రేరేపించగలవు. ఇది మంచిది కాదు అని మనస్సుకు నచ్చ చెప్తే ఖచ్చితంగా అది మంచి మార్గం వైపు వెళ్తుంది. అది మనం చేయగలం తప్ప నువ్వు మనస్సును నిగ్రహించి కట్టిపడేస్తానంటే వాయువరి వసు దుష్కరం, వాయువుని నువ్వు బంధిస్తాను అని ప్రయత్నిస్తే ఎంత అద్భుతమైనటువంటి నీ తెలివితేటలున్నాయో అంత అద్భుతమైనటువంటి తెలివితేటలు సాధకుడికి ఉన్నట్టు లెక్క. అంచేత మనస్సు నిగ్రహింపబట్టం లేదు మాస్టారు, రకరకాలుగా పోతుంది మాస్టారు, అది పోతూ ఉంటుంది. అది దాన్ని నువ్వేం చేయలేవు, దాని గురించి నువ్వేం గంగరగ కూడా పడకు. నువ్వు ఉత్తిరే కూర్చున్నావు అంటే ఖచ్చితంగా మనసు ఎక్కడికి పోతుంది. నువ్వు ఉత్తిరే కూర్చుని ఏం చేయాలి, మెడిటేషన్ కానీ ధ్యానంలో కొని కళ్ళు మూసుకుందాం, ఎదురుకుండా సర్వానందమయ చక్రము శ్రీం అనేటువంటి బీజాన్ని చూస్తున్నావు నువ్వు ఎదురుకుండా. మీ ఎదురుకుండా పెట్టబడి ఉంది కదా ఆ చక్రం, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చక్రాన్ని మనం చూస్తున్నప్పుడు ఏంటి భావన కావాలి, ఆ శ్రీం అనేటువంటి బీజము సర్వానందమయ చక్రము అంటే ఆ బీజాన్ని చూస్తూ ఉంటే మీకు సర్వానందమయం రాదు, మీకు ఆనందానుభూతి ఇవ్వగలిగేటటువంటి శక్తి ఆ కేంద్రం వల్ల ఉంది. ఆ కేంద్రమే మనలో లేకపోతే, నేను అనేటువంటి కేంద్రమే నాలో లేకపోతే ఏ ఆనందము నాకు లభించదు. కానీ ఆ ఆనందం లభించడానికి ఏం కావాలి, ఇచ్చా క్రియా జ్ఞానం మధ్య సామ్యము ఉండాలి, త్రిభుజం ఏర్పడాలి, ఒకదాన్ని ఒకటి లింక్ చేసుకుని ఉండాలి, పెనవేసుకుని ఉండాలి. ఇప్పుడేమైపోతోంది సంకల్పం, నేను 5 గంటల సేపు ఈ సాధనా శిబిరంలో స్వాధ్యాయం చేసుకోవాలి అనుకుందాం, సంకల్పం బాగానే ఉంది, కానీ ఏ పుస్తకం చదవాలి, జ్ఞానం లేదు. ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలి, జ్ఞానం లేదు. ఆ పుస్తకం చదువుతూ ఉంటే అర్థమవుతోందా, అర్థం అవటం లేదు. అంటే ఎక్కడ దెబ్బతింది, జ్ఞానం దెబ్బతింది. సరే పుస్తకం చదివాం, 2 పేజీలు చదివాం, చదవగానే ఏం చేయాలి అన్నది అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో ద్రోణాచార్యుడి వద్దకి భీష్ముడు 100 మంది కౌరవులను 5 పాండవుల్ని ఎడ్యుకేషన్ పెట్టాడు. పూర్వకాలంలో మొట్టమొదటి ఏం చెప్పి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, సత్యం వర, ధర్మం చర నేర్పిస్తారు 5. మొదటి రోజు క్లాస్కి అందరూ అటెండ్ అయ్యారు, 2 రోజు క్లాస్కి యుధిష్ఠిరుడు రాలేదు. పెద్దవాడు కదా, పెద్దవాడు పెద్దవాడే అని చేత రాలేదు అనుకున్నాడు. 2 రోజు రాలేదు, 3 రోజు రాలేదు, అందరూ వస్తున్నారు క్లాస్కి. 6 రోజు 7 రోజు వచ్చేట యుధిష్ఠిరుడు, ఎందుకు రాలేదు, నువ్వు చాలా ఇచ్చేస్తుంటే మీరు మొదటి చెప్పిన పాఠాన్ని అలవాటు చేసుకుంటున్నాను నేను, ఏంటి అలవాటు చేసుకుంటున్నావు, ఏం చేయాలి, మీరు సత్యం వదా అన్నారు కదా, మరి ఆ సత్యం నేను మాట్లాడటం లేదు, నేను చూశాను నేను చాలాసార్లు, అంచేత ఈ 6 రోజులు నేను సాధించాను దాన్ని, ఇంకా నేను అబద్దం చెప్పటం లేదు, అబద్దం చెప్పకుండా జీవించటం సంభవమే. అప్పుడు 2వ పాఠానికి వచ్చానన్నాడు. భౌతిక జగత్తులో మీరు చదివేటటువంటి పాఠాలు మీకు నిత్య జీవితంలో ఉపయోగపడవు కనుక అంటే ఖండతా పెట్టుకుని కక్కేస్తూ ఉంటే పరీక్ష పేపర్ల మీద ఏం పర్వాలేదు, డిగ్రీలు వచ్చేస్తాయి మీకు. కానీ ప్రకృతి అలా కక్కుతే ఒప్పుకోదు, దాన్ని మీరు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. అంచేత మీరు చదివినటువంటి స్వాధ్యాయాన్ని ఆచరణలో పెట్టుకోండి. ఆచరణలో పెట్టుకోవటానికి తంత్రశాస్త్రము ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఇస్తుంది. ఏంటా ఫార్ములా ఇస్తుంది, నువ్వు చేస్తున్నటువంటి ఆచరణ మనస్ఫూర్తిగా చేస్తూ దాని ఫలితాలను కనుక నువ్వు పట్టించుకోకపోతే నువ్వు ఆనందంగానే ఉంటావు. కోరిక వల్ల ఫలితాలు వచ్చాయా లేవా అని చూసుకోవటం వల్ల కదా నీకు కష్టంగా ఉంది. నువ్వు పట్టించుకోకు, ప్రకృతి ఇస్తున్న ఇవ్వాల్సినటువంటి ఫలితం. నాకు ఇష్టం ఉందా లేదా, నేను కుంపటి మీద అన్నం పెట్టేసి మర్చిపోయాను, ఇంకా నీకు నచ్చినా నచ్చకపోయినా గ్యారంటీగా అది మాడిపోతుంది, మార్చాలి అని అనుకోక్కర్లేదు. ప్రకృతి సహజంగా నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలితము దాని నుంచి అదే వస్తుంది. కనుక నేను ఈ స్వాధ్యాయం చేసుకుంటున్నాను, ఈ జ్ఞానాన్ని చేసుకుంటున్నాను, ఆ జ్ఞానాన్ని నాకు చేతనైనంత అంటే మళ్ళీ నేను చెప్తున్నాను, చేతనైనంత దక్షిణివ్వండి సార్ అంటే అర్థం ఎంత తక్కువ ఇస్తామని కాదు, మీరు ఎంత ఎక్కువ ఇవ్వగలరు, మాక్సిమం ఎంత ఎక్కువ ఇవ్వగలరు, మన స్థాయిని బట్టి ఒకడు 100 రూపాయలు ఇవ్వగలడు, ఒకడు 2000 ఇవ్వగలడు, ఒకడు 10000 ఇవ్వగలడు. మీ మాక్సిమం స్థాయి చూసుకోండి. అంచేత క్రియ ఏ ఉండాలి, మీ మాక్సిమం. ఆచరణ గురించి మాట్లాడుతున్నాం మనం, దక్షిణ గురించి మాట్లాడటంలే. జ్ఞానముతో వచ్చినటువంటి ఆచరణ మీరు మాక్సిమం గా చేసి ఫలితాన్ని ప్రకృతికి వదిలేయండి. మీరు ప్రకృతికి వదిలినా వదిలేకపోయినా జరిగేదంతే. ప్రకృతికి వదిలిస్తే పశుప్రాయంలో ఉండవు నువ్వు. పశుప్రాయం అంటే అర్థమైంది కదా, బంధింపబడి ఉండవు. అటువంటి సాధకుడు స్థితి పైకెక్కుతుంది కొంచెం, దాన్నే వీర అని తంత్ర జగత్తులో పిలుస్తారు. సాధకుడు వీర స్థితిలో ఉన్నాడు అని అంటే ఏంటి, సాధించడానికి ఇంకా యుద్దం మొదలెట్టాడు వాడు. దాన్నే ఈ నవనాథ చక్రంలో 2 కందులు ఉపస్థగా చూపించాం. ఇండిగో కలర్. కింద వైపే ఉంది ఇంకా త్రిభుజము. ఇంకా మనం భౌతిక జగత్తు వైపుకే ఆకర్షింపబడుతున్నాం. మనం భౌతిక జగత్తులకే వార్పిస్తాం, కానీ దర్శనం చూస్తున్నాం అంతే. చూస్తున్న వాడికి బాధే ఉండదు కదా. సినిమాలో హీరో హీరోయిన్ అందరూ బాధేసుకుంటుంటే ఓహో ఆహా అంటాం తప్ప మీకేం బాధ లేదు. అంచేత ఆ రెండు కన్నులు ఉపస్థ కింద వైపుకే వెళ్లేటటువంటి ఆ చక్రము కూడా సర్వసిద్ధిప్రద చక్రమే. శ్రీము సర్వసిద్ధిప్రద చక్రము. కానీ ఈ సర్వసిద్ధిప్రద చక్రం ఏం చెప్తోంది? పశు ప్రవృత్తిలో నేను ఉండను, దర్శకుడుగానే నేనుంటాను, సాక్షిభావంగానే నేనుంటాను. కానీ సాక్షిభావంతో ఏం చేస్తూ ఉంటాను? నా సంకల్పాన్ని చూసుకుంటూ ఉంటాను. నా సంకల్పానికి తగిన జ్ఞానాన్ని నేను పొందుతున్నానా లేదా అనేటువంటి దృష్టి ఉంచుకుంటాను. ఆ జ్ఞానానికి తగినటువంటి ఆచరణ చేస్తున్నానా లేదా అనేటువంటి దృష్టి ఉంచుకుంటాను. ఇది ఇంకొక చక్రము, సర్వసిద్ధిప్రద చక్రము. శ్రీం అనేటువంటి బీజం కేంద్రంలోనే ఉంది, రెండు కదులు ఉపస్థ. కానీ సాధకుడు స్థితి మారింది. పశుప్రాయమైనటువంటి సాధకుడు, రాగద్వేషాలతో బంధింపబడినటువంటి సాధకుడు, ఇప్పటికీ ఆ రాగద్వేషాల మధ్యనే జీవిస్తున్నాడు. అంతకంటే ఎక్కువ అనుభూతి అతనికి రావటం లేదు. కానీ రాగద్వేషాలకి బంధింపబడలేదు, దర్శకుడుగా మాత్రమే ఉన్నాడు, సాక్షిభావంగా మాత్రమే ఉన్నాడు. కానీ ఏంటి, అతనికి తెలుసు నేను ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానానికి తగిన ఆచరణ ఎప్పుడైతే నేను చేసుకోగలుగుతానో నేను ఈ పరిస్థితి నుంచి బయటపడిపోతాను అని మాత్రం అతనికి అర్థమైంది. కానీ అవి ఎలా చేసుకోవాలో అర్థం కావటంలే. చదువుతున్నాడు పుస్తకాలు, జ్ఞానం సంపాదించుకుంటున్నాడు, దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టాలి అంటే చేత కావటంలే. అంటే డిస్టర్బ్డ్ గానే ఉన్నాడు. కానీ పశు జీవితంలో లేదు వీరం. వీరత్వం అంటే యుద్ధం చేయడం. దెబ్బలాడుతున్నాడు తను, మళ్ళా మధ్య మధ్యన మారిపోతూ ఉంటాడు. దెబ్బకుని ఏం చేస్తాడో, ఉపస్థ నుంచి పాయువులోకి దిగిపోతూ ఉంటాడు. ఎడం కన్ను కుడి కన్నులోంచి ఎడం ముక్కు కుడి ముక్కులోకి వచ్చేస్తూ ఉంటాడు. అంటే ఏంటనమాట, వాసనలోకి వచ్చేస్తూ ఉంటాడు. దర్శకుడుగా ఉండకుండా వాసనమయ జీవితం, అంటే కోరికలకి మళ్ళా గుర్తు చేసుకుంటాడు, అమ్మమ్మ తప్పైపోయిందని చెప్పి మళ్ళా వెళ్తూ ఉంటాడు. వీరత్వము ఇంకా అక్కడ నుంచి త్రిభుజము తల కిందురైంది. రెండు కింద వైపు ఉన్నటువంటి త్రిభుజాలు కదా, అది తల కిందురైంది. అది ఏమైంది అక్కడ? ఇంకా చెవి ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే అతను పొందుతున్నాడో. చెవి ద్వారా పొందటం అన్నది చదువుకోవటం కూడా చెవి ద్వారా పొందటమే. అక్షరాలు మనం రాసిన అక్షరాలు కాదు, ఇది మన జ్ఞానం కాదు. ఎవడో చెప్పాడు, ఆ చెప్పింది ప్రింట్లో ఉన్నాయి, పశ్చంతి స్థాయిలో ఉన్నాయి. అక్షరాలు పశ్చంతి స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానమే కదా. ఆ రచయిత ఏది దర్శించాడో దాన్ని రాశాడు అక్కడ. ఆ రాసిన దాన్ని మనం వినం, ఆచరణలో పెట్టాం. వింటే అంటే, నేను చెప్పినట్టు వింటే అంటే అర్థం ఏంటి? విని ఊరుకోమనా? ఆచరణలో పెడతామని కదా నేను చెప్పినట్టు వింటావా అని అడుగుతాడు. వింటున్నాను ఉన్నాడుగా, వింటే సరిపోదు. వింటే అంటే అర్థం ఏంటి? ఆచరణలో పెడితే దివ్య ఊహ, దివ్యత్వం ఆటోమేటిక్ గా వస్తుంది. అంచేత రెండు చెవులు ఆచరణలో పెట్టాడు అంటే ఏంటి? వాడి వాక్ కూడా వాడి అనుభూతినే చెప్తుంది. వాక్లో మనం మాట్లాడిస్తే సరిపోదు, లెక్చర్లు బాగానే ఇవ్వగలుగుతాం. కానీ వాక్ అనేటువంటి పదం పైన ఎక్కడెందుకు పెట్టాడు అంటే, చెవి ద్వారా నువ్వు విన్నటువంటి శృతిని, నువ్వు గుర్తుంచుకుని స్మృతిని, నీ అనుభూతి కూడా ఇదే అని చెప్పగలిగితే నోటితో. నోటితో నువ్వు ఎప్పుడు చెప్పాలి అవును ఇది కరెక్టే అని? నీ అనుభూతిలో కూడా అది వస్తే, నీ అనుభూతిలోకి అది వస్తే. ఆచరణ చేస్తున్నావు, గాయత్రి మంత్రం నేను చేస్తున్నాను, మనందరం చేస్తున్నాం. శ్రీరామ్ శర్మ ఆచార్య చేసేది. కానీ ఆయన అనుభూతి మన అనుభూతి ఒకటి కాదు. అంచేత ఆ వాక్ మన నుంచి రాదు. అర్థమైంది కదా వాక్ అంటే ఏంటో? నా అనుభూతి నేను చెప్తాను అంతేగా. వాక్ ద్వారా మనం ఏం చెప్తాం? మన యొక్క అనుభూతుల్ని చెప్తాం ఆధ్యాత్మిక స్థితిలో. చేత ఈ దివ్యోగ ఏ శృతినవుతే మనం విన్నామో, ఏ వేదాలనవుతే మనం విన్నామో, ఏ స్వాధ్యాయం అయితే మనం చేశామో, ఆ స్వాధ్యాయం ఋషులు చెప్పినటువంటి అనుభూతి, సాధకులు చెప్పినటువంటి అనుభూతి కూడా కరెక్టే, నా అనుభూతి కూడా దానినే స్టాంపు కొడుతుంది అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో దివ్యత్వాన్ని పొందుతాం, దివ్యోగ. అంచేత రెండు అధోముఖ చక్రాల నుంచి కన్ను కన్ను ఉపస్థ, ముక్కు ముక్కు పాయువు నుంచి అధోముఖంగా ఉన్నటువంటి ఆ త్రికోణము పైకి లేచింది. నోరు, చెవి, చెవి ఎరగీతలు తెలుస్తున్నాయి కదా, అది దివ్యత్వాన్ని చూపిస్తుంది. అంటే దివ్యత్వం ఎప్పుడొస్తుందన్నమాట, నువ్వు చదివినటువంటి విషయాన్ని ఆచరణలో పెడితే. నువ్వు ఆచరణలో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో అన్నది నీకు అనవసరం. ఇంకా దర్శకుడుగానే ఉన్నావు కానీ కన్ను కన్ను ఉపస్థ అంటే వీరభావంలో ఉన్నటువంటి సాధకుడు ప్రయత్నిస్తున్నాడు, యుద్దం చేస్తున్నాడు నేను ఇలా మారిపోవాలి అని. కానీ దివ్యత్వంలో ఉన్నటువంటి సాధకుడు మారిపోయాడు, ఆచరణ వచ్చేసింది వాడికి. ఆ ఆచరణని దర్శనంలో కాదు వాడు, అసలు వాడు అనుభూతిలోకి వచ్చింది. అంచేత వాడు నోరు విప్పాడు అనుకోండి, అప్పుడు ఆ నోరు విప్పితే ఏమొస్తుంది, ఆ దివ్యత్వమైనటువంటి పరిస్థితులే వాక్కు వస్తుంది. ఇవి గురువులు, మూడు మూడు తొమ్మిది గురువులు, అందుకే దాన్ని నవనాథ చక్రము అన్నారు. కానీ ఈ గురువులు ఎక్కడున్నారు, మన శరీరంలోనే ఉన్నారు, బయట వెతుక్కోకండి ఆ గురువుని. బయట ఆ గురువు ఏం చెప్పినా ఒకటే, మీకు ముందు నాసికల ద్వారా దాన్ని అనుభూతి చెందాలి, అది నా వాసన అవ్వాలి అనేటటువంటి కోరిక కలగాలి, ఆ కోరిక నుంచి ఆ జ్ఞానాన్ని దర్శించాలి, ఆ జ్ఞానాన్ని దర్శించిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇది మన శరీరం పైన ఉన్నటువంటి ఈ శిరస్సు, అందుకే శిరస్సుకు అంత ప్రాముఖ్యత. ఈ నవనాన చక్రాన్ని మనం కాస్త జాగ్రత్తగా చూస్తే అందులో ఎనిమిది కోణాలు కనిపిస్తాయి మనకి, కనిపిస్తున్నాయి కదా ఎనిమిది కోణాలు. నోరు దగ్గర ఒక కోణము, ఎడమవైపు వస్తున్నటువంటి కన్ను దగ్గర ఒక కోణము, ముక్కు దగ్గర ఒక కోణము, చెవి దగ్గర ఒక కోణము, పాయువు, అలాగ మొత్తం ఎనిమిది కోణాలు మనకు కనిపిస్తున్నాయి బాహ్యంగా. ఈ ఎనిమిది కోణాలు మనం కనుక కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మన కింద శరీరంలో ఈ విధంగా మారుతాయి. అదే కానీ ఎక్కడెక్కడి నుంచి మార్పు తీసుకొస్తున్నావు చూడండి, శిరస్సులో మూల, జ్యేష్ఠ, వామ, రౌద్రి, కూటస్థ అనేటటువంటి బిందువుల నుంచి నవనాథ చక్రంగా మారింది, గురువులుగా మారే. మీరు దేన్ని గురువుగా స్వీకరించారో ఆ నవనాథ చక్రంలో, అసలు అవన్నీ స్వీకరించాలి, తొమ్మండగుని స్వీకరించాలి, నువ్వు వాసనల లోపలికి వెళ్ళాలి, ఆ వాసనల ద్వారా ఆ జ్ఞానం రావాలి అనే కోరిక కలగాలి, కోరిక కలిగింది ఆచరణలో పెట్టాలి, ఆ ఆచరణ నా అనుభూతి అని చెప్పగలగాలి. అంచేత 90 మంది గురువులు అవసరమే, అంచేత మళ్ళా వీళ్ళు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అని ఏం కాదు, వాళ్ళందరూ అవసరమే మనకి. అవి మన ఈ భౌతిక శరీరంలో కంఠం కింద ఉన్నటువంటి శరీరంలో ఈ ఎనిమిది కోణాలుగా మారుతాయి. సేమ్ చక్రం, నవనాథ చక్రం బదులు దీనికి ఏం పేరు పెట్టామని చూసా కదా, మనం పెట్టిన పేరు కాదు అది, ఋషులు పెట్టినటువంటి పేరే సర్వరోగహర చక్రము. రోగాలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, సమత్వం లేక మనకున్నటువంటి సంకల్పానికి, ఆ సంకల్పాన్ని సవరించుకోవడానికి కావలసిన జ్ఞానం లేదు. ఒకవేళ జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేటటువంటి, కానీ ఎప్పుడైతే ఆ నవనాథ చక్రాన్ని మనం ఉపయోగించుకుని శిరస్సు పైన ఉన్నటువంటి ఈ కేంద్రాలను మనం ఉపయోగించుకుంటాం, శిరస్సు పైన ఉన్నటువంటి ఏడే ఇవి, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు కళ్ళు, ఈ ఏడు శరీరంలో కిందన అధోభాగంలో ఉన్నటువంటి రెండు ఇంద్రియాలు, మొత్తం మీద ఈ తొమ్మిది, రెండు శరీరం కింద భాగంలో ఉన్నాయి, ఏడు శరీరం యొక్క పై భాగంలో ఉన్నాయి. అక్కడ కూడా అంతే, ఉపస్థ పాయు కింద వైపు ఉన్నాయి, మిగతావి పై వైపు ఉన్నాయి. అదే కంఠం కింద భాగంలో దిగుతోంది. కంఠం కింద భాగంలో దిగేసరికల్లా ఏమొస్తుందో చూసుకోండి మీరు, అకుల, లివర్, స్ప్లీన్. లివర్, లివర్ అంటే ఏంటి, ఇచ్చేవాడిని గివర్ అంటాం, తినేవాడిని ఈటర్, అంతేగా ఉంచుకునేవాడిని కీపర్. లివర్ అంటే జీవించేవాడు, పేరులోనే అన్ని అర్థాలు ఉన్నాయి కానీ మనం దాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి. అంచేతే లివర్ పాడైపోతే భౌతిక శరీరం యొక్క మనుగడ కొంచెం కష్టమే అవుతుంది లివర్. కానీ లివర్ ఏంటిది, ఇటువైపు ఉన్నది ఏం చెప్పుకున్నాం మనం, క్రియాశక్తి అనుకున్నాం, ఇదేంటనుకున్నాం జ్ఞానము, ఇది సంకల్పం అకుల కదా. అంచేత మన యొక్క లివర్ ని కరెక్ట్ చేసుకోవాలంటే ఇవి రెండు కరెక్ట్ అవ్వాలి. సంకల్పం కరెక్ట్ గా ఉంటే అంటే మనకి ఏ విధమైనటువంటి రోగం వచ్చినా అర్థం ఏంటి, నీ యొక్క ఏదో ఒక సంకల్పము నీ పరిస్థితి కంటే తక్కువ ఎక్కువ చూసుకుంటున్నావు. హై వోల్టేజ్ అయినా కష్టమే, లో వోల్టేజ్ అయినా కష్టమే, బల్బ్ వెలగదు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో దీనికి సంబంధించినటువంటి రోగాలు పోతాయి. ఈ రోగాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే లివర్, స్ప్లీన్, అకుల. ఈ రోగాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి నువ్వు? నాసికను పట్టుకోవాలి. దానికి కదా లింక్ ఇది ప్రాణాయామం. అంచేత తర్వాత క్లాసుల్లో మనం ప్రాణాయామం గురించి చాలా తీవ్రంగా చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది లేకపోతే ఈ చక్రాన్ని పట్టుకోలేము, ఇది పట్టుకోకుండా పై చక్రాలకు వెళ్లలేము. అంచేత లివర్, స్ప్లీన్, అకుల. అంచేత నీజన్ ఎక్కడ రాసింది? మోకాలు. ఇలా కూర్చుని ఉన్నాం కదా, మోకాలు మోకాలు విశుద్ధి ఇక్కడ. దీన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఇది ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతుంది కదా. ఇంచేత ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది. పశుప్రాయము నుంచి అంటే నువ్వు బంధింపబడి ఉన్నావు, ఈ శరీరానికి బంధింపబడి ఉన్నావు, దానికి బంధింపడు, దేనికో దానికి బంధింపబడి ఉన్నావు. పశుస్థితి నుంచి వీరస్థితికి, సాధకుడి స్థితికి వస్తావు. మోకాలు మఠం వేసి కూర్చుంటాడు, మఠం వేసుకుని అందరూ కూర్చుంటారు. కానీ మోకాలు దగ్గర ఉన్నటువంటి రెండు విధమైనటువంటి బిందువులు ఏంటా? రెండు విధమైనటువంటి బిందువులు మోకాలు. కర్మేంద్రియం దేని యొక్క కర్మేంద్రియం? మోకాలు కాళ్ళు, కన్ను యొక్క. అంతేగా మోకాళ్ళు కాళ్ళు అగ్నిచత్వం యొక్క కర్మేంద్రియం. అంచేత నీ ఆచరణ నేను కరెక్ట్ చేసుకుంటాను అని చేతులు పెడతాడు ఇక్కడ. చేతులు దేని యొక్క కర్మేంద్రియం? శ్వాస యొక్క కర్మేంద్రియం. అంచేత నా యొక్క శ్వాస ద్వారా, చేతులు యొక్క కర్మేంద్రియం ద్వారా ఈ కాళ్ల యొక్క ఆచరణను నేను మార్చుకోగలగాలి. ఆ లింక్ మర్చిపోయాం, ఆ జ్ఞానం లేదు. అంచేత మీరు ఎంతసేపు అలా కూర్చుంటే ఏం లాభం? కానీ దీంతో చేస్తే ఏమవుతుందని చెప్తున్నాడు? నోరు విశుద్ధి, కంఠము. కంఠం అంటే ఏం చెప్పుకుందాం ఇందాక దివ్యత్వంలో? నీ అనుభూతిలోకి వస్తుందని. అంచేత నువ్వు ఎక్కడా కదలకుండా కేవలము ఆ విధంగా కూర్చునే నువ్వు ఆ అనుభూతిలోకి తెచ్చుకోగలవు. ఎప్పుడు తెచ్చుకోగలవు? శ్వాస ద్వారా. నీ చేతులు శ్వాస యొక్క కర్మేంద్రియం. ఆ శ్వాస యొక్క కర్మేంద్రియాన్ని దేనికి కలుపుతున్నాం మనం? మోకాళ్ళ కలుపుతున్నాం. మోకాళ్ళు ఏంటి? అగ్ని. మరి విసిరికర పెట్టి విసిరితే అగ్ని ఏమవ్వాలి? మరి నువ్వు సాధన చేసిన తర్వాత బయటకు వచ్చాక నీ ఆచరణ ఎలా ఉండాలి? ఇంకా తీవ్రంగా ఉండాలి. కానీ సాధన చేశాను గనక సెలవు పెట్టేసి పడుకుంటాను అన్నావు అనుకో, దెబ్బతిన్నా. ఇక్కడ సాధన కరెక్ట్ గా జరగలే. ఎందుకు కరెక్ట్ గా జరగలేదు అంటే ఇక్కడ కరెక్ట్ గా జరగలే, దృష్టి కరెక్ట్ గా లేదు. అంటే ఏంటి? వీరత్వాన్ని తెచ్చేటటువంటి, సాధకత్వాన్ని తెచ్చేటటువంటి గురువులు కరెక్ట్ గా లేరు. ఎవరా గురువులు? బ్రెస్ట్. రెండు, హృదయం. అదేగా నేను అని చెప్పుకుంటున్నాం. ఈ హృదయము ఈ మూలాధారము అంటే జననేంద్రియము. జననేంద్రియము అంటే కేవలం యూనింద్రియ ఆర్గనం కాదు, ప్రజాపతి అంటే ఏంటి? సృష్టిని సాధించగలిగేటటువంటి వ్యక్తి. ఇంచేత ఏం చేయాలి? మన శ్వాస లోపలికి వెళ్తోంది. ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్ళాక ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. ఈ ఊపిరితిత్తుల నుంచి వెళ్లినటువంటి శ్వాస వల్ల ఏది శుద్ధమవుతుంది? నెత్తురు శుద్ధమవుతుంది, హార్ట్. ఆ శుద్ధపడినటువంటి నెత్తురు ఎప్పుడైతే మన శరీరం అంతా ప్రవహిస్తుందో దాన్ని మీరు గమనించుకోగలుగుతారో అది ఏం చేస్తుంది మనకి? ఈ రెండు కళ్ళు ఉపస్థ, సాధకుడి యొక్క దృష్టి. ఆ సాధకుడి యొక్క దృష్టి మారాలి అంటే మనం నెత్తురు మారాలి. అందుకే మనం ఏం చెప్తా ఉంటాం? అది నా నెత్తురులో ఉందంటాం. నేను తప్పించుకోలేను, నన్ను అలవాటు పడిపోయినది, ఇంకా నా నెత్తురులోనే అది ఉంది. నేనేం మాటలు కరెక్ట్ గానే వాడతాం, కానీ ఎందుకు వాడుతున్నావో మనకు తెలియదు. తంత్రశాస్త్రం అంతా కూడా మనం మాటల్లో మాట్లాడుతూనే ఉంటాం. ఇంతటి ఈ కింద ఉన్నటువంటివి కూడా దేనికి ఉపయోగపడతాయి? అన్ని రోగాలను. ఏ రోగాలు? భౌతికమైనటువంటి రోగాలు చాలా సింపుల్. తంత్ర మానసిక జాడ్యాలు, మానసికమైనటువంటి కాంప్లెక్సెస్ చాలా ఉంటాయి మనలో. వాటన్నిటినీ కూడా ఈ విధమైనటువంటి సాధన, ఈ విధమైనటువంటి భావన తీసివేస్తుంది కనుక దీన్ని సర్వరోగహర చక్రము అన్నాం.
కానీ వీటన్నిటికీ బేసిస్ ఏంటి? నాసికా రంధ్రాలు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొదటి గురువులు. ఆ నాసికా రంధ్రాల నుంచి రెండు కన్నుల్లోకి వెళ్తాం, రెండు కన్నుల్లోంచి రెండు చెవుల్లోకి వెళ్తాం. మన కిందన ఉన్నటువంటి దానికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాం మొట్టమొదట మనం? లివర్, స్ప్లీన్ కిందన, దాని తర్వాత బ్రెస్ట్, దాని తర్వాత మోకాళ్ళు, విశుద్ధి. ఇది అర్థం చేసుకోండి. అంతేత మనం ఏం చేసుకున్నాం? ఇక్కడ మూడు చక్రాల గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన చేసుకున్నాం. ఈ అవగాహన నిరంతరం మనం గుర్తుంచుకుంటే శ్రీచక్రంలోకి వెళ్లిపోయినట్టే. బిందువు సర్వనందమయ చక్రము, అన్ని ఆనందాలకి కేంద్రము. బిందువు చుట్టూరా ఉన్నటువంటి త్రిభుజము సర్వసిద్ధిప్రద చక్రము. తనది ఎటువైపు ఉంది? కింద వైపుకుంది. మన దృష్టి ఎప్పుడు కూడా ఏంటి? నేను జపం చేశాను కదా, నా రోగం పోయిందా లేదా, నేను జపం చేశాను కదా, నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా, కింద వైపుగా ఉంది, అధోముఖంగానే ఉంది. ఇంకొక స్టెప్ వెళ్ళగలుగుతాడు, సర్వరోగహర చక్రము. ఏమవుతుంది? కిందనున్నటువంటి రెండు చక్రాలు మెల్లిగా పైవైపుకి రివర్స్ అవుతున్నాయి. ఇంకా వాడు ఉచ్చ స్థితిలో ఋషులు చెప్పినటువంటి ఆనందానుభూతి కోసం నేను చేస్తున్నాం తప్ప ఈ భౌతిక జీవితంలో చేసేటటువంటి సాధనల కోసము, ఫలితాల కోసము నేను చేయటం లేదు. కానీ తమాషా ఏంటి అంటే పెద్ద దాంట్లో చిన్నవన్నీ ఉంటాయి. బీఏ డిగ్రీ చదివామంటే ఆటోమేటిక్ గా నీకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఉందనే. ఎంఏ చదివాం అనుకో, స్ట్రైట్ వన్ సిట్టింగ్ ఎంఏ చదివేశావు నువ్వు. ఒకటో క్లాసు, రెండో క్లాసు అవి చదవలే. కానీ నీకు ఎంఏ డిగ్రీ ఉందంటే అర్థం ఏంటనమాట? కింద డిగ్రీలన్నీ ఉన్నట్టే. కింద డిగ్రీలకు కావాల్సినటువంటి ప్రతిదానికి నువ్వు అర్హుడవే. అంచేత ఎప్పుడవుతే మనం ఆ దివ్యావుగా చెవులను లేకపోతే మోకాళ్లను, నోరును లేకపోతే విశుద్ధ చక్రాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగించుకోగలుగుతామో, మన యొక్క పశుప్రాయమైనటువంటి సాధక ప్రవృత్తి ప్రాయమైనటువంటి కోరికలన్నీ తీరటమే కాకుండా ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా, రోగాలు అంటే ఏంటి? మార్గానికి అవరుద్ధాలు, అవి లేకుండా మనం జీవించగలుగుతాము అన్నది శ్రీచక్రం యొక్క ఈ మూడు చక్రాలు. మళ్లీ ఆ మూడు చక్రాల పేర్లు మనం గుర్తుంచుకుని ఆపుదాం. వాటికి సర్వానందమయ చక్రము, కుండలిని శక్తి యొక్క నేను అనేటటువంటి కేంద్రము, సర్వసిద్ధిప్రద చక్రము ఇచ్ఛ, ధ్యాన, క్రియ, దాన్నే సుషుమ్న, ఇడ, పింగళ. దీని నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? సర్వరోగహర చక్రము, రెండు చెవులు, నోరు, వీ తొమ్మిదింటిని కలిపి నవనాథ చక్రము, నవగురువులు అంటూ ఉంటాం. ప్రతి వాడికి ఈ నవగురువులతో పరివేష్టించినటువంటి జ్ఞానం ఉన్నది. ఈ 9 గురువులు ఉన్నారు, కానీ వాళ్ల యొక్క గురుత్వాన్ని మనం స్వీకరించాలి. ఇంద్రియాలకి బానిసం అయిపోకుండా, ఇవన్నీ ఇంద్రియాలేగా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి గురువులు అందరూ ఆ ఇంద్రియాల యొక్క గురుత్వాన్ని. అందుకే ఏం చెప్తాం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నాక, ప్రకృతి మనకి ఏం పాఠం నేర్పుతోందో మనం నేర్చుకుందాం. జూలై నుంచి మనం పెట్టిన సాధన క్యాంపులో శ్రీచక్రమే చెప్పుకుందాం, ఏ యాంగిల్లో చెప్పుకోలేదు. ఇది అర్థం చేసుకుంటూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటానికి కావలసినటువంటి శ్వాస ప్రక్రియను ఎలా చేసుకోవాలన్నది తర్వాత క్లాసులో నేర్చుకుందాం. స్వస్తి.